మొదట్లో చిరునవ్వే కలిగిందిట. చిరునవ్వు నవ్వి ఎట్టాడిన నట్టాడు దూరి టిట్టని పలుక నెరుగ రితరుల శిశువుల్ దట్టించి ఎవ్వరేనియు పట్టించిరపాలకునకు పరపక్షంబుల్. పిల్లలకేముంది, ఎలా పలికిస్తే అలా పలుకుతారు. గురువుగారు ఏ అంటే ఏ, బి అంటే బి. రెండేళ్ళు నాలుగని చిన్నప్పుడు గురువుగారు చెప్తే అలాగే అంటాడు. మళ్ళీ ఇంటికి వచ్చాక రెండు మూడు ఆరు అని నేను చెప్పినా వెండు, రెండేళ్ళు నాలుగని చెప్పారు కదా అంటాడు వాడు. గురువులు ఏమి చెబితే పిల్లలు అలాగే పలుకుతారు. వారు ఆడించినట్టల్లా ఆడతారు. ఎవరో ఈ పిల్లలకి శత్రువులకు సంబంధించిన కథలు నేర్పి నా వంశాన్ని నా రాజ్యాన్ని తగలబెట్టాలనుకుంటున్నారు. ఇక్కడేదో విదేశీ హస్తం పనిచేస్తోంది. అందుకని ఎవరు పట్టించారో బాలకునకు పరపక్షంబుల్, శత్రుపక్షం గురించి చెప్పారో అనుకుని, నాయన ప్రహ్లాద కుమార ఎవరు చెప్పారా నీకు ఈ కథ, హరి అంటేనే మన జాతికి విరోధం కదా, రాక్షసద్వేషి కదా ఆయన అనగానే చిరునవ్వు నవ్వి ఒకళ్ళు చెబితే వస్తుందా అని అన్నా అన్నాడు ఆయన. అంత చిన్న వయస్సులోనే నిజం కూడా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ రండి అని బతిమాలితే వస్తారా? మీ అంతటి మీరే ఏ పేపర్లోనో ప్రకటన చూసి ఆవిడ ప్రచారం చేస్తే మా సదాకీర్తి గారు వెంటనే రాగలిగారు. లేదా ఎవరైనా పెద్దలు ఈ గుప్తా గారు లాంటి వారు చెబితే రాగలుగుతారు. చెప్పినంత మాత్రం చేత కూడా రావాలని లేదు, మీకు కూడా సంస్కారం ఉండాలి. కాబట్టి సంస్కారం అనేది ఒకటి ఉంటే తెలుసుకుని వస్తారట. చీమలకి బెల్లం ఉంది అని ఎవరైనా చెప్పారా? ఒక ఆయన వ్యాపారం మొదలుపెట్టాడు. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టి కొట్టు నిండా బెల్లం అని రాశాడు డబ్బా మీద తెలియడానికి. పక్కన ఇంకో దాని మీద కారం అని రాశాడు, ఇంకో దాని మీద జీడిపప్పు అని రాశాడు. అలా పెట్టి వ్యాపారం మొదలుపెట్టిన గంటకే బెల్లం నిండా చీమలు పెట్టాయట. ఈయనకి మండిపోయి, ఛీ దీని మీద బెల్లం అని రాయడం వల్ల కదా ఈ చీమలు చేరాయి అని ఆ బెల్లం డబ్బా మీద కారం అని రాశాట. కారం అని రాస్తే చీమలు వెళ్ళిపోతాయని పాపం. అంచేత కారం అని నువ్వు రాసినా బెల్లం అని రాసినా దానికి తెలియకపోవడం కాదు, దానికి ఆ వాసన తెలియడంతో ఆ సూక్ష్మగ్రాహి అక్కడికి వస్తుంది. ఎందుకంటే దాని దృష్టి బెల్లం మీద ఉంటుంది కనుక. జ్ఞానుల దృష్టి ఎక్కడ జ్ఞాన సంబంధమైన కార్యక్రమములు ఉన్నాయా అని వెతుక్కోవడానికి వస్తుంది. అజ్ఞాన దృష్టి ఎక్కడ ఎవడు యుద్ధం చేస్తున్నాడో అక్కడికి పోదామా అనిపిస్తుంది. ఎవడ అదృష్టం వాడిది. కొందరు సినిమాలకి పోతారు, కొందరు దీనికి వస్తారు, కొందరు టీవీలకి పోతారు, కొందరు టీవీగా ఇక్కడ కూర్చొని వినగలుగుతారు. వారి వారి సంస్కారములు. కాబట్టి ఒకరు చెబితే రాలేదు, ఇదంతా నాకు పుట్టుకతో వచ్చిందన్నాడు ఆయన. ఒకరు చెబితే రాదు పోమన్నాడు అంతే. ఎందుకు రాదంటే, అచ్చపు చీకటి బడ్డి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధముల్. కటిక చీకటి ఈ సంసారం. ఇందాక చెప్పాను కదా, ఇల్లే లోకం అని బతికేవాడు గృహవ్రతుడు. ఆ గృహవ్రతుడై విషయ ప్రవిష్టులై ఇంద్రియ సుఖాలను అనుభవించేవాడు విషయ ప్రవిష్టులు అంటారు. వేళకి ఏం తిందా, ఇవాళ పాయసం, రేపు దద్దోజనం, కట్టుపొంగలి, ఆహార వాంఛ, లేదా ఇంకా శరీరాలకు సుఖాలు, కూర్చోడానికి ఆసనాలు కావాలి, ఇంకేవేవో సౌఖ్యాలు కావాలి. ఎప్పుడూ సౌఖ్యముల కోసమే వెంపర్లాడే వారిని విషయ ప్రవిష్టులు అంటారు. ఇంకా వాడికి శరీర సుఖం అనుకుంటాడు తప్ప అసలు ఆంతరిక సుఖం మీద ఉండదు. బ్రహ్మానందం ఏది ఎంత గొప్పదో వీడికి ఏం తెలుసు. అందుకని విషయ సుఖముల వెంటపడి వెంపర్లాడి తిరిగే అజ్ఞానులు కొందరుంటారు. అటువంటి వాళ్ళు పుడతారు, పెరుగుతారు, ముసలితనం వస్తుంది, మళ్ళీ చస్తారు, మళ్ళీ పుడతారు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరేశయనం. ఇంతే, ఏ వీళ్ళు ఇందులోంచి బయటికి రాలేరు. అదనవాడ చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి. చర్విత చర్వణము అంటే నవిలిందే నవలడం. గేదెలు ఆవులు ఏం చేస్తాయి, కొంత గడ్డి తిని కడుపులోకి ఉండలు పంపుకుని మళ్ళీ బయటికి తెచ్చి అవి నవ్వులుతాయి. నవిలిందే నవిలి బఠానీలు నోట్లో వేసుకుని ఎన్నిసార్లైనా అదే నవిలి చివరికి జీవితం పాడు చేసుకుంటున్నట్లుగా ఈ చేస్తున్న సంసారం ఎన్ని జన్మలెత్తినా చేస్తూ పుట్టి ఇంకో జన్మెత్తి అధోగతులు పాలైపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారే, ఇటువంటి వాళ్ళకి ఒకళ్ళు చెబితే జ్ఞానం వస్తుందా? తనంత తాను రావాలి తప్ప డబ్బిస్తే పురాణానికి రమ్మంటే వస్తాడా, బతిమాలితే వస్తాడా, ఎన్ని బోధిస్తే మాత్రం వస్తాడా? వాడికి అంతర్లీనంగా పరమాత్మ కృప సంస్కారం ఉంటే వస్తాడు తప్ప. నాకు ఆ సంస్కారం వల్ల హరిభక్తి వచ్చింది తప్ప గురువులు చెబితేనో ఇంకోడెవడో చెబితేనో రాలేదు అన్నాడు ఆయన. అద్భుతమైన పద్యం చెప్పాడు ఇక్కడ. ఈ పద్యం తెలుగు వాళ్ళు ఆ రోజుల్లో ప్రతి వ్యక్తి చదివారు. మందార మకరంద మాధుర్యమున్నదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచి కల్లదూగు రాయల్చచనుని తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేల్దు చంద్రికా స్ఫురిత చకోరకం మరుగునే సాంద్రనీహారములకు అంబుదోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేష మత్త చెత్తమేరీతి ఇతరంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. నిజానికి ఇక్కడ మందారం అంటే తెలియక చాలామంది పూలు ఈ పూజకు వాడుతున్నారే, భూలోకంలో మందారం అనుకుంటారు. మందార పారిజాతశ్చ అని అమరకోశంలో చెప్పారు. పారిజాతాలు కల్పవృక్షమని దేవలోకంలో ఉన్నాయి. ఈ దేవలోకంలోని కల్పవృక్షాల్లో మందారం అనే జాతి కల్పవృక్షం ఒకటి ఉంది. ఈ పువ్వులలో తేనె చాలా మధురంగా ఉంటుందిట. తుమ్మెదలు ఈ మందార పుష్పాలలోని తేనె తాగుతాయి. ఆ పువ్వు మీద వాలి పొడిచి పుప్పొడిలో ఉన్న తేనెంతా పీల్చుకు తాగుతాయి. ఆ తేనె తాగి మత్తెక్కి ఆనందంతో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పువ్వు మీద వాలుతుందా? ఉమ్మెత్త పువ్వు మీద వాలితే పిచ్చెక్కి చచ్చిపోతుంది. కనుక మందార పుష్పాలలో తేనె తాగడానికి అలవాటు పడినటువంటి తుమ్మెద ఉమ్మెత్త పువ్వుల దగ్గరికి వెళ్ళమంటే పొరపాటున కూడా వెళ్ళదు. స్వచ్ఛమైన ఏమాత్రం మురికి లేని కైలాస పర్వతంలోని మానస సరోవరములో ఉండే నిర్మల జలంలో తిరిగే రాజహంస ఇక్కడెక్కడో మురికి నీటి గుంటల్లో వాలమంటే వాలుతుందా? పక్కన ఎక్కడో గొయ్యి వచ్చింది, ఆ గోతిలో వర్షాకాలంలో కాస్త నీరు పడింది, ఆ నీరు పసరెక్కింది, ఇందులో హంస వాలుతుందా? కాకి బొంతకాకులు వాలుతాయి కానీ, కప్పలు బెకబెకలాడుతూ చేరతాయి కానీ, హంసలు నిర్మల జలంలో ఉంటాయి, స్వచ్ఛ జలంలో ఉంటాయి. ఈ మురికి నీటిలోకి రమ్మంటే రావు. తియ్యమావిడి చెట్ల చిగుళ్ళంటే కోకిలకి బాగా ఇష్టం. అందులో ఇది వసంత ఋతువు. ఈ వసంత ఋతువులో తియ్యమావిడి చెట్ల చిగుళ్ళు మేసి మత్తెక్కి కుహూ కుహూ అని కూసే కోయిల కొండమల్లె పువ్వులను ఉంటాయి. ఆ కొండమల్లె చిగుళ్ళ దగ్గరికి వెళ్ళి తినవు తింటే వాటి గొంతు పోతుంది కనుక. మూడు రకాల పక్షుల గురించి మన కవులు చెప్పారు. ఒకటి చక్రవాకం, ఒకటి చకోరకం, మరొకటి నీటి వానకారు కోయిలంటాం, చేతక పక్షి. ఇందులో చక్రవాకం అని ఒక పక్షి ఉంది. ఇప్పుడు అవేం కనపట్టలేదు అనుకోండి. సూర్యుడు అలా ఉదయించగానే ఆ సూర్యుడి కిరణాలను ఆహారంగా తీసుకుంటుంది, ఇంకేమీ ఆహారంగా తీసుకోదు అది. చకోర పక్షి చంద్రుడి వెన్నెలే ఆహారంగా తీసుకుంటుంది. ఇవి ఇంకా ఆకాశంలో ఉన్నాయట. అప్పుడప్పుడు ఆ పక్షులు రెట్ట వేస్తే ఆ రెట్ట వెన్నెలలా కింద పడుతుంది. అప్పుడప్పుడు రాత్రిపూట ఓ వెన్నెల కిందకి దిగినట్టు ఉంటుంది చూడండి మీకు. అది చకోర పక్షి యొక్క రెట్ట. ఈ చకోర పక్షులు ముఖ్యంగా పూర్ణిమ నాడు చంద్రుడు ఉదయించగానే నోరలా విప్పుతాయి. విప్పగానే ఈ వెన్నెల నోట్లోకి పెడుతుంది. నోట్లోకి పెడితే దాని కడుపు నిండిపోతుంది. ఆశ్చర్యం, వెన్నెలే ఆహారం వాటికి. కొన్ని పాములు ఇప్పటికి కూడా కేవలం గాలే సేకరిస్తాయి. ఇప్పటికి కూడా కాలిఫోర్నియాలోని ఒక జూలో ఓ పెద్ద పాము ఉంది. ఎప్పుడు పొరపాటును కూడా అది హింస చెయ్యదు, ఒక్క కప్ప తిందు. అలా నోరు తెరిచి గాలే పీల్చుకుంటుంది. మనకేమని చెప్పారు, వాసుకి వంటి సర్పాలు వాయువుని మాత్రమే తింటాయి, ఏమీ తినవంటే మనం నమ్మల. ఇప్పుడు అక్కడ చూపిస్తే తెలుస్తోంది కొన్ని పాములు ఏం తినవు, అవి దేవతా సర్పాలు. మనకు మళ్ళీ కనిపించిన కప్పల్ని తినే పాములు కావు. ఈ కప్పలు తినే పాములన్నీ ఇవి వేరు. ఇవి ఎన్వి పాములు, అవి వెజిటేరియన్ పాములు. అద్భుతమైన దేవతా సర్పాలు వాటిల్లో కూడా ఉన్నాయి. అందుకే ఏమన్నాడంటే, మహతాం స్థానమాశ్రిత్య ఫలం కర్మానుసారిభి. ఎంత గొప్పవాళ్ళని ఆశ్రయించుకున్నా కర్మని బట్టి ఫలితం ఉంటుందిట. ఎంత గొప్పవాడి దగ్గర ఉన్నా వాడి కర్మ ఎలా ఉందో దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఎలాగా అంటే, శివుణ్ణి ఆశ్రయించుకున్నాడు వాసుకి, మెడలో ఉంటాడు, అయినా వాతం ఖాదతి వాసుకి. వాసుకి కేవలం గాలే తింటున్నాడు. అంత శివుడి మెడలో ఉన్నా ఆయన తినేది నేతిగారెలు కాదు, బూరెలు కాదు, ఆయన కేవలం గాలే తింటున్నాడు. సరదా కోసం చెప్పిన ఇందులో ఒక అంతరార్థం ఉంది. నిజంగా వాసుకి కేవలం వాయుభక్షణే చేసి బతకగలడు ఆయన. అంత శివుడి దగ్గర ఉండి కూడా ఆయన కర్మ ఏమిటో, కేవలం గాలే తింటున్నాడురా. కొంతమంది ఎంత మహానుభావుల దగ్గర పనిచేసినా వాళ్ళకి జీవితంలో ఫలితం రాదు అని చెప్పడానికి దీన్ని వాడారు. మొత్తం మీద కొన్ని సర్పములు కేవలం వాయుభక్షణ చేసి మాత్రమే బ్రతుకుతాయి. అలాగే చకోర పక్షి కేవలం చంద్రుడి వెన్నెల మాత్రమే సేకరిస్తుంది. ఇంకా చేతకము అంటే వానకారు కోయిలు అంటారు. ఇదేం చేస్తుందో తెలుసా, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగదు. ఉత్తప్పుడు ఎంత దాహం వేసినా అసలు వెయ్యదు కూడా దాని దాహం. వర్షాకాలంలో స్వాతి నక్షత్రంలో వర్షపు చినుకులు కిందకు పడినప్పుడు ఈ చినుకులు ముచ్చపు చెప్ప నోట్లో పెడితే అవి ముత్యాలు అవుతాయి. ఆ సమయంలో స్వాతి వానని మాత్రమే తాగుతాయిట. ఇవి నోరులా విప్పదీసి ఆ నీటి బొట్లు పడగానే వర్షపు నీరు అవే తాగుతాయి. అంటే మేఘము నుంచి సరాసరి నోట్లో పడాలి తప్ప నేల మీద పడిన నీరు తాగవు. అవి ఎంత గొప్ప ఆలోచించండి. అలాగే అవి ఎలా అయితే మరో దాని జోలికి వెళ్ళవో, నేను కూడా శ్రీమన్నారాయణుడి పాదములు పద్మములు, ఈ పద్మాల నుంచి వచ్చే మకరందం తాగి మత్తెక్కి ఉంటాను. అంటే శ్రీమన్నారాయణ పాదభక్తి కలిగిన వాణ్ణి. అది విడిచిపెట్టి పనికి మాలిన వాడి జోలికి ఎలా పెడతాను? నా హృదయం మరో దానికి మీదకి వెళ్ళదు. పద్మాకర్ గారు ఉపన్యాసం వినవాడు ఇంకోటి ఉపన్యాసం వినగలడా? అలాగే నేను కూడా అంతే. శ్రీమన్నారాయణుడిని భక్తితో పట్టుకున్నాను, పొరపాటును కూడా ఇంకో దేవుడి దగ్గరికి ఇంకో చోటకి వెళ్ళమంటే వెళ్ళదు. అన్యములైన పనికి మాలిన చదువుల జోలికి నేను వెళ్ళనుగాక వెళ్ళను అన్నాడు. దానితో మండిపోయింది తండ్రికి, కిందకి తోసేశాడు. ఏమయ్యా, నువ్వేదో పెద్ద గొప్పగా చదివిస్తావని మేమనుకుంటే కుర్రాన్ని ఎలా తయారు చేశావా? శుక్రాచార్య పుత్రుడు అనుకున్నాను. పట్టుతర్ర నీతి శాస్త్ర చెయ్య పారగు చేసెద నంచు బాలు నీ వటుగొని పోయి వానికి ననర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు భృగుప్రవరుండవటంచు నమ్మి తిన్ కటకట బ్రాహ్మణాకృతివిగాక యథార్థము బ్రాహ్మణుండవే. ఏదో మా కుర్రాణ్ణి మంచి విద్యలు నేర్పి పండితుణ్ణి చెయ్యమని నీ దగ్గరికి పంపిస్తే వాడికి సకల శాస్త్రాలు వేదాలు బోధించడం మానేసి అన్యాయంగా మాకు వ్యతిరేకమైన రాక్షసులకి వ్యతిరేకి అయిన శ్రీమన్నారాయణుడి కథలు చెబుతావా, పాడి పాడు చేస్తావా? నువ్వు శత్రువు మిత్రువులా కనిపిస్తున్నావు కానీ చి పో బ్రాహ్మణ రూపంలో ఉన్న నీచుడా అనగానే వాళ్ళు తెల్లబోయి, అయ్యా మేం పొరపాటును కూడా మీ కుర్రాడికి హరిస్మరణ నేర్పం, అందులో మేము మిత్రులం పురోహితులం భార్గవులం, మేము పాడు చేస్తామా? ఇదంతా విడికి పుట్టుకతో వచ్చింది అని ఎరా, ఐదేళ్ల కుర్రవాడివి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? మేం చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడతావా? మహారాజా, ఇంకొక ఛాన్స్ ఈమాకు, వీడిని తీసుకు వెడతాం, వీడిని చదివిస్తాం, ఇంకో రెండు మూడు నెలలయ్యాక అప్పుడు నువ్వు పరీక్షించుకుందువు గాని అని వీడిని ఈడ్చుకొచ్చి మళ్ళీ గురుకులంలో పెట్టి, నాయనా మా మాట వినరా, భార్గవనందనుడతనికి మార్గము చెడకొండ పెక్కు మారులు నెచ్చల్ వర్గత్రితయము చెప్పిన నర్గళ మగుమతి విశేషమ మరణరేంద్ర. ఈ భృగుపుత్రులు వాడికి మోక్షం అనే పదం చెప్పాల. ఎందుకని, మోక్షం అంటే విష్ణువుని తలుచుకోవాలి. ధర్మ అర్థ కామములు. ధర్మం అంటే ఏమిటి? అది కూడా మీ నాన్నగారు చెప్పిందే ధర్మం అన్నారట. పైగా ధర్మం అంటే వేదాలలో చెప్పిన ధర్మం కాదు, మీ నాన్నగారి చట్టమే చట్టం. కొన్ని పనికిమాలిన గవర్నమెంట్లు వాళ్ళు ఏం చెబితే అది వినాలి కదా. అలాగే మీ నాన్నగారు చెప్పిందే ఇవాళ ధర్మం. ఇంకా డబ్బు సంపాదించడంతో మన జీవితం అంతా గడపాలి. చచ్చేందుకు సిద్ధంగా ఉన్నా సరే డబ్బు డబ్బు అని కొట్టుకోవాలి తప్ప మన గుండెకాయ లబ్ డబ్బు అని కొట్టుకోకూడదు, డబ్బు డబ్బు అని కొట్టుకోవాలి. ఇంకా కోరికలు కనిపించిన వల్ల తీర్చేసుకోవటమే అని ధర్మార్థ కామములకు సంబంధించిన వర్గత్రితయమంటారు దీనిని. అవి మాత్రమే చెప్పారట, పదే పదే చెప్పారట, 24 గంటలు బోధించారట. ఇంకా కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఎంసెట్ కోసం పొద్దునుంచి సాయంకాలం దాకా నూరి పోసినట్టు నూరి పోసేశారు ఈయనకి. అన్నీ విన్నాడు ఈయన. ఈయన దారి ఈయందే మళ్ళీ యథాప్రకారంగా. ఇలా కొద్ది రోజులు గడిచాక మళ్ళీ కుమారుణ్ణి తీసుకురమ్మన్నాడు ఆయన. ఈసారి కుర్రవాణ్ణి తల్లి దగ్గరికి తీసుకెడదాం, తల్లి స్నానం చేయించి అలంకరించి బుద్ధి చెప్పి పంపితే కాస్త జాగ్రత్తగా ఉంటాడు, లేకపోతే మన కొంప ముంచుతాడు అనుకుని ముందు వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మా మీ అబ్బాయికి తలంటి పోయి బాగా తలంటి తల్లి, వాడి బుద్ధిలో ఏదైనా ఉంటే తొలగిపోతాయి, మంచి బట్టలు కట్టి అలంకారం చేయించు, ఆ తరువాత వాడిని తండ్రి గారి దగ్గరికి తీసుకెడతాం, ఈసారైనా మా ఉద్యోగాలు ఉంచుతాడు అనుకుంటున్నాం మేము, వీడు భయపడి చచ్చిపోతున్నారు వీళ్ళు, వాడు నిర్భయం. నిజమైన భగవద్ అనుగ్రహం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడికి భయం ఏమిటండి? మాబోటి వాడికి ఎవడి గురించి భయపడాలి? మాకేమైనా డబ్బు మీద వ్యామోహం, ఇంకో దాని మీద వ్యామోహం ఉంటే, కీర్తి మీద వ్యామోహం ఉంటే భయపడాలి. ఏముంది, ఎవరైనా అడిగితే వస్తాం, లేకపోతే ఇంట్లో కూర్చొని హాయిగా మా జపం చేసుకుంటాం, ఏం లోటుందని భయపడాలి? జ్ఞానికి ఎప్పుడూ భయపడవలసిన అవసరం లేదు, ఎవడి గురించి భయపడవలసిన అవసరం లేదు, కీర్తి కోసం వెంపర్లాడవలసిన అవసరం అసలే లేదు. అందువల్ల ఆ కుర్రవాడు నిర్భయుడు, నిరంతర హరిభక్తి కలిగిన వాడు గనక వీళ్ళు భయపడిపోతున్నారు. సరే మొత్తం మీద తల్లి స్నానం చేసి అలంకారం చేయించిన తర్వాత ఈ కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని తండ్రి దగ్గరికి తీసుకొస్తుంటే, అబ్బా
ఆ సభాభవనానికి వస్తున్న కుర్రవాడు ఎంత అందంగా ఉన్నాడు ఆ సమయంలో. అందం అంటే శరీర సౌందర్యం కాదు, మానసిక సౌందర్యం.
అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంభోజగర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైనవాని మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్చుతు మీద చేర్చువాని అంకిల్చి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చలగువాని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణముల కాట పట్టయినవాని శిష్యు బుధలోక సంభావ్యుజీరి గురుడు ముందరకు త్రోసి తండ్రికి మృక్కుమనుచూ.
ఈ కుర్రవాడు అంతఃపురం నుంచి తల్లి అలంకారం చేసిన తర్వాత తండ్రి దగ్గరికి వెడుతున్నాడు సభాభవనానికి. అడుగు తీసి అడుగు అలా వేస్తున్నట్ట లోపల లోపల హరి, నారాయణ, మాధవ, యజ్ఞేశ, గోవింద, అచ్యుత అంటున్నాడు. ఈ హరిస్మరణ అనే అమృతం తాగి తాగి పరవశించిపోయాడు తన తాను మర్చిపోయాడు. అమృతం తాగితే మత్తెక్కుతుంది, బ్రహ్మానందం అంటారు అది. ఈ మద్యపానపు మత్తు కాదు, అదొక అద్భుతమైన దివ్యానందం. ఈయనకి భగవన్నామస్మరణమే అమృతం. ఈ స్మరణ చేయటం వల్ల తనను తాను మరిచిపోయాడనమాట. మై మరిచిపోవడం అంటే అది మై అన్నా మే అన్నా శరీరము అని అర్థం. మై మరిచిపోయాడంటే ఒళ్ళు మరిచిపోయాడు అని అర్థం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది మై మరిచిపోయాడంటే అర్థం ఏమిటని అడుగుతున్నారు. మై అంటే శరీరము, శరీరమును మరిచిపోవటం, తన ఒళ్ళు తాను మరిచిపోయాడు ఆ ఆనందంతో. ఇక బ్రహ్మాది దేవతలకి కూడా ఇంత భక్తి లేదు. బ్రహ్మ, రుద్రాదులు నిజానికి చాలా గొప్పవాళ్ళు, హరిభక్తులు. వాళ్ళు కూడా అభ్యసించలేనంత హరిభక్తి ఈ కుర్రాడి రూపం ధరించిందిట. సాక్షాత్తు విష్ణుభక్తియే ప్రహ్లాదుడనే పేరుతో ఒక పురుషాకారం ధరించి బయటకు వచ్చిందా అన్నట్టుగా ఉన్నాడు అంత భక్తుడు ఆయన. తల్లి కడుపులో ప్రవేశించినప్పటి నుంచి హృదయం భగవంతుడి మీద చేర్చాడు. సాధారణంగా పుట్టాక నేర్చుకుంటారు అందరూ, కానీ కడుపులో ఉండగానే నేర్చుకున్నాడు ఆయన. ఈ చరాచర జగత్తంతా హరిమయము అని భావిస్తాడు ఆయన. అటువంటి వాణ్ణి, శిష్యుణ్ణి వినయం, కరుణ, వివేకం, సద్బుద్ధి ఇన్ని దివ్య లక్షణములు కలిగిన వాణ్ణి పండితులు కూడా మెచ్చుకునేవాడన్నారు ఆయన. నిజంగా ఎంత గొప్పవాడు ఆయన. బ్రహ్మాది దేవతలు మెచ్చుకునేవారట. ఇంద్రుడు కూడా పొగిడాడండి ఆశ్చర్యం. పగవారైన సురేంద్రుడునని చెప్పుకున్నాను నిన్న మనం. దేవతలు రాక్షసులకు విరోధులు, సహజంగా వాళ్ళు పొగడరు. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే ఇంద్రుడు కూడా బృహస్పతితో పాటు ప్రహ్లాదుడి లాంటి బుద్ధిమంతుడు ఈ సృష్టిలో మరొకడు లేడని పొగిడారంటే నిజంగా ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది. మన మిత్రులు మనల్ని పొగిడితే గొప్ప కాదు, శత్రువులు కూడా పొగడాలి. రాముణ్ణి మారీచుడు పొగిడాడు, అది గొప్ప. వశిష్ఠుడు పొగిడితే గొప్పేముంది? రామో విగ్రహవాన్ ధర్మ అన్నది ఎవరు? మారీచుడు. మారీచుడు పొగిడితే గొప్ప, కానీ ఋషులు పొగడటం పెద్ద గొప్ప కాదు. ఎలాగో ఋషులకి ఆయన గొప్పవాడని తెలుసు కాబట్టి. పగవాళ్ల చేత కూడా పొగడబడేటటువంటి మహానుభావుడు, వినయము, బుద్ధి, సద్బుద్ధి కలిగిన వాడు అటువంటి వాణ్ణి పండితుల చేత, దేవతల చేత కూడా గౌరవింపబడేవాణ్ణి తోశారు ముందుకి. ఇలా ముందుకు తోసి మీ నాన్నకి నమస్కరించరా అన్నారట. వెళ్ళి ఆయన నమస్కరించాడు. మహారాజా, ఇంక మీరేం అడగక్కర్లా. శిక్షించితి మన్యములగు పక్షంబులు మాని నీతిపారగుడయ్యన్ రక్షోవంశాధీశ్వర వీక్షింపు మునీకుమారు విద్యాబలము. వీడిని బాగా శిక్షణ ఇచ్చాం, ట్రైనింగ్ ఇచ్చాం. శత్రుపక్షం విడిచిపెట్టేశాడు, నీతిలో ఆరితేరాడు, పండితుడయ్యాడు. రాక్షస వంశాధీశ్వర, కావాలంటే నీ కొడుకుని పరీక్షించుకో, అయితే అవసరం లేదు, మా మాట విని వాడికి సర్టిఫికెట్ ఇచ్చి పంపే. మళ్ళీ వీళ్ళ భయం, వీడు నోరెప్పితే ఏమంటాడో అన్నాడు. అందుకని అసలు మీరేం అడగక్కర్లేదండి, అన్నింటిలో వాడు ఆరితేరిపోయాడు. అనగానే, అమ్మా పోన్లేడ్డయ్యా, గురువులు అనిపించుకున్నారు, ఈయన ఇంకా పరీక్షించకుండానే మా అబ్బాయి నా పక్షంలోకి వచ్చాడన్నమాట. సంతోషం. ఎన్నైనా ఇప్పుడు నీకేది కుశలము అన్నట్ట. ఇప్పుడు ఈసారి ఏం చెప్పాడు ఆయన? శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. పోతను గారి అందమైన పద్యం దీనికి. నవవిధ భక్తి మార్గం అంటే భాగవతం ఇలాగ ప్రారంభించింది ప్రహ్లాద చరిత్రలో.
తను హృద్భాషల సఖ్యముల్ శ్రవణముల్ దాసత్వముల్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్ముల్ హరిన్నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచు తల్లతున్ సత్యంబు దైత్యోత్తమ.
మనస వాచ కర్మణ, దీనికే త్రికరణ శుద్ధి అని పేరు. త్రికరణములు అంటే ఒకటి మనస్సు, ఇంకొకటి వాక్కు, ఇంకొకటి కర్మ. కర్మ అంటే పని. సహజంగా ఎవరైనా మన ఇంటికి రాగానే మన మనస్సులో వాడి మీద ప్రేమ లేకపోయినా, వాడంటే అసహ్యమైనా, లోపల తిట్టుకుంటూ ఉంటాడు దిక్కుమాలవాడు, మనస్సులో వచ్చాడు రా వీడు పాపాత్ముడని. పైకి అలా అంటాడా, లోపల తిట్టుకుంటున్న వాడు పైకి అలా అనకుండా, మహానుభావులు మీరు రావడం మా అదృష్టం అండి, బాబోయ్ రెండు రెండు లోపల తెగ తిట్టేస్తున్నాడు. పైకి మాత్రం మహానుభావులు మీరు రాకతో మా ఇల్లు పవిత్రమైంది రెండు అన్నాడు. అంటే మనస్సు ఒకటి, వాక్కు ఇంకోటి అయ్యింది. ఆ తర్వాత ఆయన ఎందుకు వచ్చారు ఏమిటని అడిగితే ఏదో చెప్తాడు కదా, వాడికి ఆ పని అవ్వకుండా చేస్తాడు. అంటే కర్మ ఇంకోటి అయ్యింది. కానీ స్త్రీకరణ శుద్ధి కావాలి. నీ మనస్సులో ఏది అనుకుంటున్నావో నాలుకతో అదే ఉచ్చరించు. హరి మీద నీకు భక్తి ఉందనుకో నాలుకతో హరి అను, శివుడి మీద భక్తి ఉందనుకో శివాను, భక్తి లేదనుకో లేదని చెప్పే మొహమాట లేకుండా. నీ మనస్సులో ఏది అనుకుంటే వాక్కులో అదే రావాలి. వాక్కుతో ఏదన్నావో చేతలలో అదే చూపించాలి. ఈ మూడు ఒకటే అయ్యుంటే త్రికరణ శుద్ధి. గుండెలమే చెయ్యేసుకుని మేము త్రికరణ శుద్ధిగా ఉన్నాం అన్నవాళ్ళు ఎవరైనా కనబడితే కాస్త అయిపోయాక నా దగ్గరికి రండి, ఈ దండ వాళ్ళ మెళ్ళలో వేయాలని కోరికగా ఉంది నాకు. అంతో ఎంతో అంతో ఎంతో ఎప్పుడో ఒకప్పుడు త్రికరణ శుద్ధి తప్పుతూనే ఉంటుంది, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. దిక్కుమాల గొడవ ఇది. ఒక్కొక్కప్పుడు అవతల వాడు పరమ పాపాత్ముడని తెలిసినా, నాస్తికుడని తెలిసినా, తప్పనిసరి పరిస్థితుల్లో మీరు మహానుభావులండి అనక తప్పటంలా. అంటే మనోవాక్కాయ కర్మలలో తేడా కనిపిస్తున్నది మనకి, త్రికరణ శుద్ధి లేదు. అప్పుడప్పుడైతే పర్వాలా, నిత్యం ఇలా ఉంటే అది మహాపాపము మహాదోషం అన్నారు. ఈ మూడింటిని ఒకటి చేసి నేను శ్రీహరి కథలు వినాలనుకుంటున్నాను. మొట్టమొదట మూలంలో చెప్పింది శ్రవణం, మనస్సుతోటి హరికథ వినాలి, నాలుకతో హరికథే వినాలి అనాలి, పని చేసేటప్పుడు హరికి సంబంధించిన కర్మే చెయ్యాలి, త్రికరణ శుద్ధిగా భగవంతుని కథలు వినాలి. ఇప్పుడు మీరు వింటున్నారని అనుకుంటున్నాను. మీ మనస్సు కూడా ఇక్కడే పెట్టి ఇంటికి పోనివ్వకుండా, సీరియల్ మీదకి దృష్టి వెళ్ళనివ్వకుండా, కాసేపట్లో గురువారం నాడు చెయ్యబోయే టిఫిన్ మనస్సులోకి రాకుండా భగవంతుని కథ వింటే మీరు కూడా ప్రహ్లాదుని అంత గొప్పవాళ్ళు. శ్రవణం ఎప్పుడు ఇలా ఉండాలి, ఎక్కడికి మనస్సు వెళ్ళకూడదన్నమాట. ఒక్కొక్కప్పుడు మనకి తెలియకుండానే కుర్చీలో కూర్చుని అలా కథ వింటున్నట్టే ఉంటాం. నేను చాలా ఆశ్చర్యపోయాను ఒకసారి. ఒక ఆవిడ మొట్టమొదటి వరుసలో కూర్చుని ఇలా తలకాయ ఊపిస్తుందన్నమాట. ఆహా, నా ఉపన్యాసం బాగుందేమో, ఎంత తన్మయంగా తల ఊపుతుంది అనుకున్నాను. తర్వాత తెలిసింది వచ్చేటప్పుడు ఆవిడ వా ఇడ్లీ తిందిట ఆ మత్తులో తలకాయ ఊపుతోంది. అది ఈ తన్మయత్వం అని నాకేం తెలియదు. అమాయకుణ్ణి నేను, నాకేం తెలుసు, ఏదో పురాణం చెప్పు బతికేవాడిని కదా. అందుకని ఒక్కొక్కళ్ళు అలా కూడా ఊపుతారు. అలా నాటకం కాకుండా సంపూర్ణముగా మనస్సు లగ్నం చేసి వినాలి. కథ విన్న తర్వాత ఏం చేయాలి, కీర్తనం, దాన్ని మళ్ళీ సంకీర్తన చెయ్యాలి. కీర్తనం అంటే రెండు అర్థాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు భగవంతుని కథ విన్నాక దీన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళాక అందరికీ చెప్పాలట. అది చాలా ఉత్తమమైన శ్రోత లక్షణం. చెప్పడం వల్ల ఎక్కువ గుర్తుండిపోతుంది మీకు. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా లేని గుర్తు ఈ వినగానే ఇంటికి వెళ్ళండి, మళ్ళీ చెప్పండి, ఇంకా అది బలపడిపోతుంది. అన్నీ వింటారు కొంతమంది. ఏం చెప్పారు ఇవాళ, అదే తెలియట్లేదండి, రెండు గంటల మాత్రం ఆయన బాగా ఊపేశాడండి. ఏం ఊపెట్టావాడు మొహం, అంటే తలగడలా ఊపాడా, ఆ విన్నదేదో నీకు గుర్తులేదు. ఆ గుర్తు ఉండి ఇంటికి వెళ్ళి చెబితే అది కీర్తనము అన్నారు. అప్పుడు నీకు అది బాగా దృఢంగా ఉండిపోతుంది, ఇంకా పొరపాటును కూడా నువ్వు మర్చిపోవు. రెండవది కీర్తనం అంటే ఇంకో అర్థం ఏంటంటే గానము చెయ్యడం. అసలు శాస్త్రీయమైన పురాణం ఏమిటంటే గానం చెయ్యాలి. నారదుడు రామాయణాన్ని గానం చేశాడు, భాగవతం గానం చేశాడు, కుశలవులు గానం చేశారనే కదా. లవకుశులు రాముడి సభలో శ్లోకములు పాడుతూ ఉంటే చెట్లు చిగురించేట, వట్టి మ్రాకుళ్ళు పల్ల వెంప అంటాడు పోతన గారు నవమస్కందంలో. లవకుశులు గానం చేస్తుంటే ఎండిపోయిన చెట్ల దొంగలకి చిగుళ్ళు వచ్చాయి, అలా పాడారు వాళ్ళు అన్నారు. సుకుడు గానం చేశాడన్నారు. ఇవాళ చాలామంది పురాణం చెబుతున్న వాడు పద్యాలు వచనం చదివినట్టు చదువుతున్నారు. ఏమిటో సురుచిర సుందర తెలుసు, అది చదవడం ధర్మం కాదు. నీకు గానం నేర్చుకోక్కర్లా, కానీ పద్యం పద్యంలో పాడడానికి ప్రయత్నించాలి. పద్యమును పద్యము కింద గానము చేయకపోతే వాడు పౌరాణికుడు అనిపించుకోవడానికి అనర్హుడు అని శాస్త్రం. కావాలంటే మీరు చూసుకోండి, వీటిలో భాగవతంలో ఉంది, భారతంలో ఉంది. పాడాలి, సంకీర్తన అంటే అదనమాట. అయ్యా మాకు సంగీతం రాదంటే నాకు మాత్రం సంగీతం వచ్చా? సంగీతం కాదు అక్కడ, మన ప్రయత్నం మనం చెయ్యాలి. చెయ్యగా చెయ్యగా దాంట్లో మీకు తెలియకుండానే మాధుర్యం వస్తుంది. భగవంతుని మీద భక్తి వల్ల పాటలో మనకి మాధుర్యం వస్తుందన్నారు. నీ ప్రయత్నము చెయ్యి అన్నారు. కాబట్టి భగవంతుని నామం, గుణం, కథ రెండవది సంకీర్తన. ఒకటి వినాలి, రెండవది సంకీర్తన. స్మరణ తర్వాత లోపల చెయ్యాలి. అస్తమాటు పైకి ఎక్కర్లా, పైకి రామకృష్ణ అనుకోవచ్చు, లేదా లోపల లోపల ఆంతరికంగా కూడా పురాణం విన్నప్పుడు ఎవరిన పలకరించినప్పుడు రామ కృష్ణ స్వామి నీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి ఒకడిని స్మరించు. అది ఏ నామమైనా పర్వాలా, ఒక్కదాన్ని పట్టుకుంటే చాలు. ఒకటి శ్రవణం, కీర్తనం, స్మరణం. తర్వాత పాదసేవనం. పాదసేవ అనగానే అర్జునుడికి లేక హనుమంతునికి పాదాలు పట్టుకునే అధికారం వచ్చింది. భగవంతుడితో రాసుకున్నారు, పూసుకున్నారు కాబట్టి. ఇక్కడ పాదసేవ చేయమంటారు, మేము భగవంతుడిని ఎలా పట్టుకుంటామండి? ఆయన కనపడితే కదా వినపడుతున్నారు తప్ప ఇవాళ మీ కథలో ఆయన కాళ్ళు ఎలా దొరుకుతాయంటే ఇదే మరి వినాలి. ఈ సృష్టిలో సాధువులకి, భగవద్భక్తులకి, గురువులకి, పేదవారికి, అనారోగ్యవంతులకి పాదసేవ చేయడమే భగవత్పాదసేవ. ఇంతకంటే ఇంకేమీ లేదు. ఆసుపత్రిలో పడుంది ఒక అమ్మాయి, కదలలేకపోతుంది, ఇన్ని పాలు నోట్లో పోయి, అది పాదసేవ. ఎవడో వడగొట్టి పడిపోయాడు, మనకెందుకులే అని నీ దారి నువ్వు వెళ్ళిపోకు. ఆ వడగొట్టిన వాళ్ళకి నోట్లో ఇంత ఆవడబెట్టు, వాడిని అనుగ్రహించు, ఇది పాదసేవ. వీధులు తుడు, అది భగవంతుని పాదసేవ. ఇలాంటి మందిరాలు తుడు, దేవాలయాలు ఎన్నో శిథిలమై తుడిచేవో దిక్కు లేక పాడైపోతున్నాయి, వాటిని శుభ్రంగా తుడు. అరటిపండు తినేసి తొక్క అక్కడ రహస్యంగా పారేసిపోవడం కాదు, అది అన్యాయం. అది గురువులని పాదాలను సేవించు, అది భగవత్పాద సేవ. తల్లిదండ్రుల పాదసేవ చెయ్యి, అది భగవత్పాద సేవ. తొమ్మిది రకముల పాదసేవలు చెయ్యడం ఏమిటో మనకి నారద పురాణంలో చెప్పారన్నమాట. తల్లిదండ్రుల పాదసేవ, అది భగవత్పాద సేవే. గురుపాద సేవ, అది నిత్యం భగవంతుని పాదసేవే. పేదవారి సేవ భగవత్పాద సేవే. ఆలయాలు తుడవడం భగవత్పాద సేవ. రోగులకు ఏదైనా సహకారం అందించడం భగవత్పాద సేవ. విద్యావేత్తలైన వాళ్ళకి చేయూతనివ్వడం లేదా చదువుకునే పిల్లల్ని ప్రోత్సహించడం, అది భగవత్పాద సేవ. ఎక్కడా మంచినీళ్లు లేని చోట మంచినీళ్లు పట్టుకెళ్ళి నీ కాళ్ళ సేవతో, అది భగవత్పాద సేవ. ఎంత అద్భుతంగా చెప్పాడు తెలుసా. ఎక్కడైనా చెత్తా చెదారం ఉంటే దాన్ని తుడిచి దూరంగా పోగు వేసేయి, ఊరిని శుభ్రం చేయి, ఇది భగవత్పాద సేవ. ఆఖరణ అన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే, సుఖంగా నిద్రపోవడానికి కావలసిన పదార్థాలు అనగా దుప్పట్లు మొదలైనవి పేదవాళ్ళకి పంచిపెడితే అది ఇంకా ఉత్తమ సేవ. ఇది నారద పురాణంలో చెప్పారు, ఇవి చెయ్యమన్నాడు. భగవత్పాద సేవ అంటే శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, పూజ, ఇవి కూడా చెయ్యాలి. నేనంతటా భగవంతుడిని చూశాక ఇంకా పటాలు ఎందుకండి, విగ్రహాలు ఎందుకండి, బొమ్మలు ఎందుకండి, పువ్వులు ఎందుకు వేయడం అండమే. నువ్వు అంతటా భగవంతుడిని చూచినప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇడ్లీ ఎందుకు తింటున్నావు, తినకుండా బతుకు, అది కావాలి. అక్కడ మాత్రం అజ్ఞానం, ఇక్కడికి వచ్చేసరికి నేను విజ్ఞానం అనుకుంటున్నావు. నువ్వు తిండి తిన్నంతకాలం, మంచినీళ్లు తాగినంతకాలం, వేదకర్మలకి విహితమైన అంటే వేదములలో చెప్పబడిన ఈ పటాలని వాటిని పూజించవలసిందే, దేవాలయాలకి వెళ్ళవలసిందే, భగవంతుణ్ణి యథాశక్తిగా అర్చన చేయవలసిందే. ఆ తర్వాత వందనం, నమస్కారం, వినయముగా గురువులకు, పౌరాణికులకు, దేవతా విగ్రహాలకి, మహాత్ములకి, గ్రంథములకి, వీటికి నమస్కారం చేయాలి. దాస్యం, దాసుడిలాగా పనివాడిలాగా సేవ చేయాలి. ఆ చేసే సేవ కూడా హనుమంతుడు ఎలా దాస్యం చేశాడో అలా చెయ్యాలి. సఖ్యం, అర్జునుడిలాగా స్నేహం చేయాలి. ఇందాకే చెప్పాను మీకు, అర్జునుడి కంటే కృష్ణుడు దొరికాడు, మనకు దొరకకపోతాడా అంటే భగవంతుడితో అంటే భగవంతుని భక్తులతో, భగవంతుని కథలతో, భగవంతుని కథలు చెప్పే గురువులతో, భగవత్ సంబంధమైన సంకీర్తనలు చేసేవారితో స్నేహం చేయడమే ఆయనతో సఖ్యం అన్నమాట. ఆత్మ నివేదనం ఆఖరిది. తన మనస్సు సంపూర్ణంగా వాడికి అర్పించేయాలి. ఇది కొంచెం కష్టమే. అన్ని అర్పిస్తాం కానీ మనస్సు అర్పించలేం. ఒకవేళ మనస్సు అర్పించాక వాడు ఏదైనా అడిగితే ఇవ్వలేం. భగవంతుడు నిజంగా ప్రత్యక్షమైన ఆస్తి వంటి ఇస్తాడా? బెల్లం మొక్క నివేదన చేసి మనం తినేస్తున్నాం కాబట్టి ఆయనకి బెల్లం పెడుతున్నాం, కానీ నిజంగా ఇంట్లో మనం నైవేద్యం పెట్టిన గారెలు బూరెలు స్వామివారు తినడం మొదలెడితే స్వామి వచ్చే ఏడాది పెడతాను ఈసారికి క్షమించండి అంటారు ఈ మానవులంత గొప్పవాళ్ళు. కానీ సర్వం హరిసమర్పణగా భావించగలిగిన వాడికి కష్టం ఉండదు. ఆయనకి అర్పిస్తే లాభం, కొన్ని కోట్లు ఇస్తాడు. బలిచక్రవర్తి అలా ఇచ్చాడు. వచ్చినవాడు విష్ణు అని తెలుసు కూడా. మీకు ముందే చెప్పాను, రేపు మాత్రం ఎల్లుండి ఈ రెండు రోజులు పగటిపూట ఉంటుంది. వామన చరిత్ర రెండు రోజులు పడుతుంది. పగటిపూట కూడా అవి చెప్పకపోతే ఈ కథ అయ్యేటట్లేదు ఇప్పట్లో. అందుకని మీ అందరికీ సూచన తప్పక రేపు ఎల్లుండి ఈ రెండు రోజులు ఆ మాత్రం మీకోసం పగటిపూట కేటాయించుకోండి. 10 to 11:30 వామన చరిత్ర రేపు ఎల్లుండి. అద్భుతమైన ఘట్టాలు అవి. మీకు భూమి లేని వాడికి భూమిని గృహాన్ని కూడా ఇచ్చే ఘట్టం అన్నారు దాన్ని. అందులోనే ఫలశ్రుతిలో చెప్పాడు కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకుంటే మీకు బలి చక్రవర్తి గొప్పతనం తెలుస్తుంది. సర్వస్యాత్మనివేదనే బలిరభూత్ కైవల్యమేషాం పదం. తన సర్వస్వం హరికి నివేదించాడు, అందుకే బలి చక్రవర్తి మోక్షం పొందాడు. ఇది ఆత్మనివేదన అంటే. ఈ 9 విధాల భక్తి మార్గాలతో హరిని నమ్మి సజ్జనుడై బ్రతకాలని నేను అనుకుంటున్నాను. ఇదే సుఖం అనిపిస్తోంది. ఇంకేది నాకు సుఖంగా అనిపించలేదన్నట్టు.